ఓం శ్రీ సాయిరాం. లవ్ ది లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ జారి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. మరి గత కొన్ని వారాలుగా మనం టంగ్ మేనేజ్మెంట్ గురించి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో చెప్పుకున్నాం. అంతేకాకుండా క్రిందటి వారం స్వామి దివ్య అనుగ్రహంతో రిషికేశ్లో సత్యసాయి ఘాట్ తాలూకా ఆవిష్కరణ గురించి, ఉద్ఘాటన గురించి, మనం స్వామివారి రిషికేశ్ యాత్రల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈనాడు శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో మరికొన్ని మంచి అంశాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నంలోకి వెళ్దాం. ప్రపంచంలోకి మానవుడు అడుగుపెట్టగానే భగవంతుడు భక్తుడు అన్న ఒక దివ్యమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటాడు. ఈ అనుబంధం చాలా దివ్యమైనది, చాలా మధురమైనది. భక్తుడు భగవంతునిపై ఎన్నో విధాల తన ప్రేమను, భక్తిని, విశ్వాసాన్ని నిరూపిస్తూ ఉంటాడు. ఎన్నో పూజలు, పునస్కారాలు, దైవారాధనలు, వివిధ రకాలుగా భక్తులు భగవంతుణ్ణి కొలుస్తూ ఉంటాడు. మరి భక్తుడు భగవంతుణ్ణి ప్రేమిస్తుంటాడు అని అందరూ అనుకుంటూ ఉంటాం. మనం భక్తులమని మనం అనుకుంటూ ఉంటాం. ఎన్నో విధాలుగా భగవంతుణ్ణి మనం కొలిచే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. మనం భగవంతుణ్ణి మనం ప్రేమిస్తున్నాము, భగవంతుడిపై మనకి ఈ భక్తి ఉన్నది అని మనం చెప్పుకుంటూ వస్తూ ఉంటామే గాని మన ఆధ్యాత్మిక ప్రయాణం అటువైపు నుంచి కూడా మనం కొలుచుకోవాలి, మనం ఒకసారి అనలైజ్ చేసుకోవాలి అన్న ఆలోచన మనకెప్పుడైనా కలిగిందా? మరి ఆ ఆలోచనలోకి ఈరోజు మనం వెళ్దాం. ఎందుకంటే ఈ ప్రేమ అనేది వన్ వే ట్రాఫిక్ కాదు, టూ వే ట్రాఫిక్. స్వామి ఎప్పుడు చెప్తారు, ఈ ప్రేమలోని గివ్ అండ్ టేక్, భగవంతుడికి నీకు ఈ ప్రేమ ఇచ్చి పుచ్చుకునే ఒక దివ్యమైన బంధం. మరి భక్తుడు తన ప్రేమను భగవంతుడికి ఇవ్వాలి. భగవంతుడు ఎల్లప్పుడూ తన ప్రేమను భక్తులపై ప్రసరింపజేస్తూ ఉంటాడు. కాని మన జీవితంలో మన ఆధ్యాత్మిక ఉన్నతి ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు అయ్యింది అని మనం ఆలోచించినట్లయితే, మనం ఎప్పుడు ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, వాట్ కెన్ బి మెజర్డ్, దానికి మాత్రమే రిజల్ట్స్ ఉంటాయి అని. అదే ఏదైతే మనం కొలవగలుగుతామో దానికి మాత్రమే మనం చివరిగా రిజల్ట్స్ అనగా మనం రిజల్ట్స్ అందించినట్టు అవుతుంది. కానీ ఈ ఆధ్యాత్మికతలో ఈ విశ్వాసం, భక్తి, ప్రేమ ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అవేవి కొలవలేనివి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాని లేదండి, ఇక్కడ కూడా ఒక కొలమానం మనకున్నది. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే దానికి ఒక కండిషన్ పెట్టాడు. సరే, మీరందరూ అనుకోవచ్చు, ఇతనేంటి భగవంతుడి ప్రేమకు కండిషన్ అంటున్నాడు, భగవంతుడిది ఎప్పుడు అన్కండీషనల్ లవ్ కదా అని. దానికి చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనం ఒక చిన్న పాత్రను తీసుకున్నట్లయితే, చేత్తో ఆ పాత్రను పట్టుకుని మనం ఎంతో విశాలంగా, విస్తృతంగా ఉన్నటువంటి సముద్రం ముందు నించుని ఆ పాత్రతో నీళ్లు పట్టే ప్రయత్నం చేస్తాం. అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ దీని తాలూకా అంతరార్థం ఏమిటో. ఆ పాత్ర తాలూకా సైజును బట్టి అది పాత్ర ఎంతున్నదో దాంట్లో ఆ నీళ్లు అంతే చేరుతాయి. అదేవిధంగా భగవంతుని ప్రేమ విశాలమైనటువంటి సముద్రం లాంటిది, దానికి ఎల్లలు లేవు. మరి మన ఆలోచన విధానం, మన ప్రవర్తన, మన జీవితం ఈ పాత్ర లాంటిది. ఆ పాత్ర ఎంత పెద్దదిగా చేసుకుంటూ పోతే భగవంతుని అనుగ్రహం, భగవంతుని ప్రేమ అంత ఎక్కువ దాంట్లో చేరిపోతూ ఉంటుంది. మరి ఆ ప్రయత్నమే ఈనాటి కార్యక్రమానికి పునాది. స్వామి గీతాచార్యుడిగా తనకు ప్రియమైన భక్తుడు ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలో అంటూ ఒక ఆరింటిని లిస్ట్ డౌన్ చేశారు మన సాయినాథుడు. మరి మన ఆధ్యాత్మిక పురోగమనంలో ఈ ఆరింటిని మనం పెంపొందించుకోగలిగితే తప్పకుండా మనం భగవంతునికి ఎంతో ప్రీతిపాత్రులమే అవగలం. మనకి ముందే మనం చెప్పుకున్నాం, భగవంతుడి ప్రేమ అన్కండీషనల్, కాని మన కర్మానుసారం, మన శక్త్యానుసారం, మనం చేసే సాధనానుసారం భగవంతుడు తన ప్రేమను రెట్టింపుగా మనకి అందిస్తూ ఉంటాడు. మరి అదేంటో ఈనాడు చూద్దాం. గీతాచార్యుల వారు ఈ విధంగా ఆరు గుణాలను, ఆరు లక్షణాలను ఒక భక్తుడు కలిగి ఉండాలంటారు. అదేంటో భగవాన్ బాబావారు మన ప్రియమైన స్వామి మాటల్లోనే విందాం.
అనపేక్ష సుచిర్గచ్చ ఉదాసీనో కతవ్యత సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియక. ఇంటివాడు నా ప్రియమైనటువంటి భక్తుడు.
ఇంకేం కావాలండి మనకి? స్వామి తన ప్రియమైన భక్తుడు ఎలాగుండాలో ఆ గుణాలను మనకు తెలిపారు. అనపేక్ష శృతిర్జక్ష ఉదాసీనో గతవ్యత సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ. మరి ఈ శ్లోకంలో స్వామి చెప్పినటువంటి ఈ శ్లోకంలో ఆరు గుణాలు ఏంటి అని మనం ఒకసారి అవలోకనం చేసుకుందాం. మొదటిది అనపేక్ష, అనగా కోరికలు లేకుండా ఉండడం. రెండవది శుచి, అనగా నిర్మలత్వం, పరిశుభ్రత కలిగి ఉండటం. మూడవది దక్ష, అనగా పట్టుదల కలిగి ఉండటం. నాలుగవది ఉదాసీన, అనగా మోహం లేకుండా, అదే అటాచ్మెంట్స్ లేకుండా, డిటాచ్డ్గా ఉండటం. ఐదవది గతవ్యత, అనగా చింతలు లేని వాళ్లుగా ఉండటం. చివరగా ఆరవది సర్వారంభ పరిత్యాగి, అనగా అహంకారానికి ఏమాత్రం తావివ్వకుండా అహాన్ని నిర్మూలించి సర్వకర్మలు ఆచరించేవాడు. యోమద్భక్త సమే ప్రియః, అలాంటివాడు నాకు ప్రియమైన భక్తుడు అని భగవానుడు సాక్షాత్తు మనకి తన మాటల్లోనే చెప్పారు. ఏమాత్రం కాంక్షలేనివాడు, శరీర ఇంద్రియ మనస్సులందు శుచి అయ్యున్నవాడు, దక్షుడు, పక్షపాతరహితుడు, ఎట్టి దుఃఖాలకు చలింపనివాడు, సమస్త కర్మలయందు కర్తృత్వ అభిమానాలు లేనివాడు అగు భక్తుడు నాకు చాలా ప్రియుడు. ఇది మొత్తానికి తాత్పర్యం. మరి ఈ ఆరు లక్షణాల గురించి ఒకేసారి తెలుసుకుంటే మనకి అర్థమవ్వటం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మన ఆధ్యాత్మిక పురోగమనం జాగ్రత్తగా చక్కగా పైకి వెళ్లాలంటే మనం ఆత్మ పరిశీలన చేసుకోవటం ఎంతో అవసరం. మరి దానికి కొద్దిగా సమయం పడుతుంది. ఈనాడు మొట్టమొదటి లక్షణం ఏంటో దాని గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మొదటిది అనపేక్ష. అనగా ఏంటి? కోరికలు లేకుండా ఉండటం. మరి ఈ కోరికలు లేకుండా ఉండటం అనే లక్షణం గురించి స్వామి ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. ఆ తర్వాత మనం వివరణలోకి వెళదాం.
అనపేక్ష. భగవంతుడు కోరుతూ వచ్చాడు, ఎలాంటి వారు నాకు ప్రియుడు అనగా అనపేక్ష. ఎట్టి అపేక్షలు లేనటువంటి వాడు నాకు చాలా ప్రియుడు అన్నాడు. అనపేక్ష. ఈనాడు ఈ లోకమునందు ఎట్టి అపేక్షలు లేకుండా ఉండేటువంటి మానవుడు కనిపించడు. కొన్ని ఇష్టమైనటువంటివో లేక మరికొన్ని శ్రేష్టమైనటువంటివో ఏదో కొన్ని ఆశలు కలిగినే ఉంటూ ఉంటాయి. అనగా భౌతికమైన ఇంద్రియములకు అనుభవించేటువంటి యొక్క ఈ అనుభూతులన్నీ కూడాను క్షణికమైనటువంటి సుఖమును అందిస్తుంటాయి. ఇది కేవలము అస్థిరమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి, అనభంగురమైనటువంటివి. ఇట్టి వాంఛనలే అనేక మంది ఆశిస్తూ ఉంటారు. కానీ దీనికంటే అతీతమైనటువంటిది, ఇంద్రియాతీతమైనటువంటిది శ్రేయో మార్గము. అది ఏ శ్రేష్టమైనటువంటి మామం. అయితే మిగిలినటువంటి ఆంక్షలన్నీ కూడాను ఈ రెండింటి అందే అంతర్భూతమై ఉంటుంటాయి. ఏ కర్మలు ఆచరించినప్పటికీ మానవుడు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి భావంతో మనం ఆచరించినప్పుడు ఇవి శ్రేష్టమైనటువంటి కర్మలుగా రూపొందుతాయి. ఏ కర్మలు ఆచరించినప్పటికీ ఇది కేవలము భగవత్ కర్మగానే విశ్వసించాలి. అలాంటి భావంతో మనం కర్మలు ఆచరించినప్పుడు ఇతను అనపేక్షుడే అవుతాడు. స్వార్థము స్వప్రయోజనము లేక కేవలము దైవప్రేమ నిమిత్తమై, దైవ సాక్షాత్కార నిమిత్తమై, దైవానంద నిమిత్తమై ఆచరించేటువంటి ప్రతి కర్మలు కూడాను అనపేక్ష కిందనే చేరుతాయి. అపేక్షమైనటువంటిది ఇది అసాధ్యము. అపేక్షలు ఉండవలసినదే. అయితే దేనివల్ల ప్రీత్యార్థంగా చెయ్యాలి.
స్వామి చాలా కష్టమైనటువంటి సందిగ్ధంలోనే మనల్ని పడేశారు. ఎందుకంటే అనపేక్ష అంటే ఏ కోరిక లేకుండా ఉండటం అనేది భగవంతుడికి కావలసిన మొట్టమొదటి లక్షణం అంట. మరి కోరికలు లేకుండా మానవుడు ఎట్లా ఉండగలడు? అది చాలా కష్టం కదా అనుకునే ఆలోచనలో మనం పడతాం. ఈ కోరికలనేది చాలా వింతైన విషయం. ఎందుకంటే ఏది కోరుకోవాలో స్వామి మనకి దీంట్లోనే చెప్తారు. ఈ ఎక్స్పెక్టేషన్, మనం ఒక పని చేస్తాం, పని చేసినప్పుడు దానికి మనకి ఆ ఫలాన్ని మనం ఆశిస్తూ ఉంటాం. స్వామి అదే చెప్తున్నారు మనకి. ఫలాన్ని ఆశించకుండా చేసే పని చాలా నిస్వార్థమైనది. దానికి భగవంతుడు ఎంతో ప్రీతిపాత్రుడవుతాడని స్వామి మనకి ఇక్కడ వివరంగా చెప్తున్నారు. మనం కోరికలు కోరినప్పుడు రెండు విధాల కోరికలుంటాయని స్వామి వివరంగా లోపల చెప్తున్నారు. ఒకటి మనకి నచ్చిన కోరికలు, రెండోది మనకి శ్రేష్టమైన కోరికలు. మనం జీవితంలో కోరుకునే కోరికలు అన్నీ రెండు రకాలుగా విభజించబడి ఉన్నాయి. మొదటిది మన ఇంద్రియాలకు సంబంధించినది, రెండవది మన ఇంద్రియాలకు అతీతమైనది. సో అన్ని కోరికలు కూడా మనం మన జీవిత ప్రయాణంలో మనం కోరుకునే కోరికలన్నీ ఈ రెండు విభాగాలకే చెంది ఉంటాయని స్వామి అంటున్నారు. మొదటిది ఈ శ్రేయోమార్గం, రెండవది ప్రేయోమార్గం. ఈ శ్రేయోమార్గాన్ని స్వామి ఎప్పుడూ మనకి సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే మన శ్రేయస్సు కోరి చెప్తారు కాబట్టి స్వామి ఈ శ్రేయోమార్గాన్ని మనల్ని అనుసరించమని చెప్తారు. ప్రేయోమార్గం అంటే మనకి నచ్చినది, మనకి ఇష్టమైనది, అది ఇంద్రియాలకు బాగా దగ్గరగా ఉన్నది. అప్పుడప్పుడు మనం ఒంట్లో బాగలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో చేదుగా ఉండే మందునిస్తాడు మనకి ఆ రోగం నుంచి నివారణ కలగడానికి. అది మనకి నచ్చదు, చేదుగా ఉంటుంది, కాని అదే మన రోగాన్ని నివృత్తి గావిస్తుంది. అది మన మంచి కోసం, అందుకే అది శ్రేయస్సుతో కూడినది. కాని మనం మాత్రం మనకెప్పుడు ఏం నచ్చుతుందో, మన మనసుకు ఏది ఆహ్లాదాన్ని ఇస్తుందో, మన కోరికలు ఎప్పుడైతే తీరుతాయో అదే మనకి భౌతికంగా, భౌతిక సుఖాలకు మనం ఎప్పుడూ లోబడి మనం కోరుతూ ఉంటాం కాబట్టి అది ప్రేయోమార్గం. అది మనల్ని బంధనానికి దారితీస్తుందని స్వామి చెప్తారు. సరే, మనం శ్రేయోమార్గంలోకి ప్రయాణం చేస్తున్నాం, మంచి పనులు మంచి కార్యాలు చేస్తున్నాం, కాని అప్పుడప్పుడు ఈ శ్రేయోమార్గంలో కూడా మనల్ని తికపక్క పెట్టే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక మంచి కార్యం చేశామనుకోండి, ఒక కోరికతో ఒక ఫలాన్ని అపేక్షిస్తూ మనం ఆ కార్యక్రమాన్ని చేశాం, అప్పుడు ఆ కార్యక్రమం అంతటితోనే ఆగిపోతుంది. దానికన్నా రెట్టింపు మనకి కావాలంటే ఆ ఫలము నుంచి మనం దూరంగా ప్రయాణం చేయాలి. అందుకే స్వామి చాలామంది కర్మను త్యజించాలి అన్న అపోహలో పడిపోతూ ఉంటారు, కాని అది కాదు. మనకు కావలసింది ఫల అపేక్ష లేకుండా కర్మాన్ని చేయాలి. సో మన కర్మలన్నీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ చేస్తే భగవంతునికి మనకి చేరువవుతాం. అందుకే స్వామి అంటారు, కర్మ ఫలత్యాగం చేయండి నాయనా, కర్మను మాత్రం త్యాగం చేయకండి అని. ఏదైనా ఆశించి చేశామనుకోండి, అది దాని ఫలితం అంతవరకే ఎండ్ అయిపోతుంది. మన ఆధ్యాత్మిక మార్గంలో అది కావాలి ఇది కావాలి అని మనం ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటే మన ప్రాసెస్ అంతా, మన జర్నీ అంతా స్లో అయిపోతుంది. భగవంతుడికి మనం నచ్చినది చేస్తే, శ్రేయోమార్గంలో మనం ప్రయాణం చేస్తే అది మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంకా వేగవంతం గావిస్తుంది మన ప్రయాణాన్ని. అందుకే స్వామి చక్కగా ఒక పద్యంలో చెప్తారు, అడుగకువే ఓ మనసా, అడుగినా అది అడుగంటి పోవును. మనం ఒక నదీ తీరానికి వెళ్ళామనుకోండి, నదీ తీరానికి వెళ్లి ఆ ఒడ్డున కూర్చుని చూస్తున్నాం నదిని, ఆ గలగల పారే ఆ నది ఒడ్డున హాయిగా ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ కూర్చున్నాము. అనుకోకుండా ఒక కర్ర ఆ దారంతటా అట్లా వెళ్తూ ఉంది. వెళ్తూ ఉంటే ఆ కర్ర నాకు కావాలి అనే ఒక ఆలోచన మన మైండ్లోంచి అలా పాస్ అయిందనుకోండి, ఆ కర్ర వెనకాతల మనం పరిగెడుతూ ఉంటాం. అది కావాలి అన్న ఒకే ఒక కోరిక మనని దాని వెంట పరిగెడుతూ ఉంటుంది. కాకపోతే మనం అక్కడ అర్థం చేసుకోనిది ఏంటంటే, మనం పరిగెడుతున్న కొద్దీ అది రెట్టింపు వేగంతో మనకన్నా దూరంగా వెళ్ళిపోతుంది. సో అది మనం అడిగిన కొలది అడిగినది ఇంకా దూరంగా వెళ్తుంది. అడుగక వేవో మనసా అని స్వామి చెప్తారు. దీనికి స్వామి ఒక మంచి చిన్న కథను మనకి చక్కగా వివరించారు. ఆ కథని మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కాంచీపురంలో శ్రావత్సాంకుడు అనే పండితుడు ఉండేవాడట. అతడు రామానుజాచార్యుల వారి ప్రథమ శిష్యుడు. ఇతని తండ్రి రామచంద్ర భట్టాచార్యులు ఒక గ్రామానికి అధికారిగా ఉండేవాడు. తండ్రి మరణానంతరం శ్రావత్సాంకుడు ఆ గ్రామానికి అధికారి అయ్యాడు. అతన్ని గ్రామస్థులు కూరేశుడు అని పిలిచేవారట. కొంతకాలమైన తర్వాత కూరేశుల వారికి రామానుజుల వారికి వద్దకు వెళ్లి ఆయనకు సేవ చెయ్యాలని తీవ్రమైన కాంక్ష కలిగింది. రామానుజులు శ్రీరంగంలో ఉండేవారు. కూరేశులు తన గృహమును, ఆస్తిపాస్తులను కొంతమంది పెద్దలకు అప్పచెప్పి తన భార్యతో శ్రీరంగానికి బయలుదేరాడు. వారిద్దరూ కాలినడకతో ప్రయాణం సాగించారు. ఒక రాత్రి వారు దట్టమైన అరణ్యంలో ప్రవేశించారు. కూరేశుని భార్య, ఏమండి ఈ అడవులలో దొంగలుంటారా అని ప్రశ్నించింది. కూరేశుడు, ఎవరుంటే మనకేమి, మన దగ్గర దోచుకోవడానికి ఏమీ లేదు కదా అన్నాడు. అది కాదండి, మీరు మంచినీరు త్రాగే బంగారు లోటాను మాత్రం తెచ్చాను అన్నది నెమ్మదిగా ఆమె. కూరేశుడు, చిచి, ఆ బంగారపు వస్తువు ఉండడం వల్ల కదా నీకింత భయం ఏర్పడింది, ఏది ఆ లోటానిటివ్వు అని అందుకుని దానిని దూరంగా విసిరిపారేశాడు. ఇక నిర్భయంగా నిశ్చింతగా ఉండు అన్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ శ్రీరంగం చేరుకున్నారు. ఎంతో ప్రయాసతో ప్రయాణం చేసినందువల్ల పాపం బాగా అలసిపోయారు. ఒక సత్రంలోకి వెళ్లారు. వెంటనే కూరేశుడు నీరసంతో స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడే శ్రీరంగనాయకులు గుడిలో నైవేద్యానికై గంట కొట్టారు. ఆ గంటను విన్న కూరేశుని భార్య ఈ విధంగా చింతించింది. శ్రీరంగా, నీ దాసుడైన కూరేశుడు ఇక్కడ ఆహారం లేక స్పృహ తప్పి పడిపోయినాడయ్యా. మరి నీవు షడ్రసోపేతమైన ఆహారాన్ని భుజిస్తున్నావు, ఇది న్యాయమా? నీ దాసునికి ఆకలి నీది కాదా అని అడిగింది. కొన్ని నిమిషాల్లో శ్రీరంగ దేవాలయంలోని ధర్మకర్త మేళతాళాలతో నైవేద్యాన్ని తీసుకుని కూరేశుడు బస చేసిన సత్రానికి వచ్చాడు. స్వామి, శ్రీరంగస్వామి ఆజ్ఞ ఆయనది, మీకు ప్రసాదం తెచ్చాం, లేచి భుజించండి అని కూరేశునితో చెప్పారు. కురేశుడు లేచి కూర్చుని ఆశ్చర్యంతో, అయ్యా, నేనటువంటి సహాయంను అడగలేదు, కోరలేదు. నేను అడుగకనే అందివ్వటానికి దైవానికి కూడా అధికారం లేదు, ఇదెట్లా జరిగింది అని అన్నాడంట. కాని ఎంతో భక్తిశ్రద్ధలతో తెచ్చాడు గనుక ధర్మకర్త నిమిత్తమై కొంచెం స్వీకరించి తాను తిన్న శేషమును తన భార్యకు అందించాడట. ఆమెతో నెమ్మదిగా, నేను భగవంతుని ఆహారం అడగలేదు, నేను అన్నం నిమిత్తమై రాలేదు, ఆత్మనిమిత్తమై వచ్చానిక్కడికి, నీవేమైనా పొరపాటును ఆశించావా అని అడిగాడు. ఆమె పాపం కన్నీళ్లు కారుస్తూ, స్వామి, నేను అన్నాన్ని ఇవ్వమని అడగలేదు, మీరు నీరసించి క్రింద పడిపోయారు. ఆ క్షణాన, రంగా, నీ దాసుడు ఇట్లా బాధపడుతూ ఉంటే నీవెట్లు నైవేద్యాన్ని స్వీకరించగలవు అని మనసులో అనుకున్నానండి అన్నది. కూరేశుడు, పిచ్చిదానా, అడిగినప్పుడు అందించేవాడు ప్రభువు, అడుగుకనే అందించేవాడు విభుడు. అడగడమనేది భక్తుల లక్షణం కాదు, సర్వం స్వామికి వదిలివేయాలి అని బోధించాడు. అడుగకవేవో మనసా, అడుగు కొలది అది అడుగున పడునని, అడుగకున్న పని పడిగానగునని, అడుగకవేవో మనసా, అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకై మడియు జటాయువు కడకు ఏగి సద్గతి కలిగించడే, అడుగకువేవో మనసా. చూసారా, మనం భగవంతుని కోసం ఎప్పుడైతే కాంక్షిస్తామో మిగతా కోరికలన్నీ మనసులో చనిపోతాయి. స్వామి కార్యం మొట్టమొదటిగా మన మనసులో ఉంటే దానిపై కోరిక ఏమాత్రం లేకుండా దాని ఫలాన్ని గురించి మనం ఆలోచించకుండా నిస్వార్థంగా సేవ చేసినప్పుడు భగవంతుడు ఎట్లా మన దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాడో మనం ఊహించలేనటువంటిది. అలాంటి ఒక మంచి సంఘటన మీకు శ్రీ కొమ్మారెడ్డి భాస్కర్రావు గారి జీవితం నుంచి మీకు అందిస్తున్నాం. ఈ అనుభవం ఆయన చెప్తుంటే అసలు మనసులో ఏ కోరిక ఉండకపోతే ఎంత హాయిగా ఉంటుంది. భగవంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు, ఇంకా మరి మనకి దూరంగా వెళ్ళడు అన్న ఆలోచన మనకొస్తుంది. మరి ఇంక ఆలస్యం చేయకుండా భాస్కర్రావు గారు తమ అనుభవాన్ని చెప్పగా మనం విందామా.
ఆర్గనైజేషన్స్ కొత్త కాబట్టి ఎక్కువ బాధ్యతగా ఉండేదండి. వారంలో ప్రతి శనివారం హాస్పిటల్ కట్టేసేసి శనివారం ఈవినింగ్ అంబాసిడర్ కారు ఉండేదండి. ఆ రోజుల్లో పెట్రోల్ లీటర్ రూపాయన్నరే, ఏదో డిఫరెంట్ వింగ్స్ ఏం లేవు. అప్పుడు బాల వికాస్ అనే ఎవరో కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్ కొంత కార్లు పెట్టుకుని కొన్ని స్వామి లాకెట్స్, ఆ తర్వాత కొన్ని పుస్తకాలు ఇవన్నీ కూడా వేసుకుని నేనే వెళ్ళేవాడి అండి. వెళ్ళి పలానా చోట ఈ విధంగా ఉంది, తాడేపల్లిగూడెం ఈ విధంగా అక్కడ స్టార్ట్ చేద్దాం అని చెప్పాడు. అక్కడ ఊళ్ళో తెలిసిన వాళ్ళందరూ కూడా చూసి ఆ రోజు అక్కడ ఉండి అక్కడ బాల వికాస్ కొంతమంది పిల్లలందరూ కూడా దగ్గరికి చేర్చి వాళ్లతో కొంచెం చిన్న కార్యక్రమం ఏదైనా ముందు అక్కడ వాళ్ళకి అన్ని చెప్పేవాళ్ళమండి. తర్వాత నెక్స్ట్ డే ఏమో ఫ్లాగ్ హోయిస్టింగ్ కూడా తప్పకుండా ఉండేదండి. ఫ్లాగ్ హోయిస్టింగ్ అయిన తర్వాత కార్యకర్తలు అందరూ కూడా పిలిచి ఈ విధంగా నగర సంకీర్తన నామ సంకీర్తన ఆ రోజుల్లో అయ్యే ముఖ్యంగా అంతకని ఎక్కువ ఉండే కదా. తర్వాత ఏదైనా ఉంటే తర్వాత బాల వికాస్ అన్ని వచ్చింది. అవన్నీ అవజే చేసుకుని మళ్లీ ఆదివారం తెల్లారుతుందనగా అర్ధరాత్రి 11:12 ఇంటికి చేరేవాడిని మళ్ళీ పొద్దున్నే హాస్పిటల్కి అప్పచేసి పరిగెత్తుకుని హాస్పిటల్ పోయేవాడు. ఆ విధంగా కొన్నాళ్ళు జరిగిన తర్వాత స్వామి మరి ఏదో నేనేదో మరి పెద్దగా ఏదో గొప్పగా చేస్తున్నాను అనుకోలే. ఇంకా స్వామి సేవ సరి చేయట్లేదు, అయ్యో స్వామి ఈ విధంగా చెప్పారు చెయ్యాలి స్వామి చేయాలి ఏం చేయలేకపోతున్నానని చెప్పి లోపల దిగులుగా ఉండేది. ఇంకా కొన్ని కొన్ని ఫంక్షన్స్ కూడా రాలేకపోయేవాడిని అని చెప్పి బాధపడేవాడిని. అక్కడ హాస్పిటల్ ఒత్తిడి వల్ల ఫంక్షన్స్ రాలేకపోయినా బాధపడేవాడిని. అయితే ఒకసారి మాత్రం దసరాకు వచ్చానండి. దసరాకు వస్తే పూర్ణచంద్ర హాల్లో పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది, అది ఆఖరి రోజు అందరిది. స్వామి ఉపన్యాసం ఇస్తున్నారు. ఉపన్యాసం ఇస్తామంటే లోపల నేను బయట గేట్ దగ్గరే బయట కూర్చుని ఉన్నాను, ఫస్ట్ గేట్ దగ్గర. స్వామి ఆ డయస్ మీద అటు ఇటు తిరుగుతూ ఈ పక్కకు వచ్చి నన్ను చూసి మళ్ళీ అటు వెళ్ళిపోయారు. చూసేటికి ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు కొత్తగా గ్రామ సేవలు ఇవన్నీ కూడా అప్పుడే స్టార్ట్ చేసామండి. గ్రామ సేవలు అన్ని కూడా అది 60th బర్త్డే రాబోతా ఉంది. మేమన్నీ కూడా స్వామి ఏమన్నారంటే ఇదిగో మీరేదో గ్రామాల్లో సేవ చేయటం కాదు, అది రామసేవ అనుకుని అది ఫస్ట్ శ్లోకం స్వామి చెప్పారు. గ్రామసేవయే రామసేవ, ఆ రామసేవ కింద చేయండి. అది వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ ఏమి కూడా లేవు, చిన్న చిన్న నీటి సప్లై కరెంట్ లేకపోతే కరెంట్ వేయించడం లేకపోతే హైజీన్ బస్ షెల్టర్స్ చిన్న చిన్న టెంపుల్స్ కానీ మాస్కులు కానీ చర్చిలు కానీ కొంచెం రెన్యూవేట్ అవన్నీ కూడా చేయండి. ఊళ్ళో శానిటేషన్ అది ముఖ్యం, అది అవన్నీ చూడండి. మెడికల్ క్యాంప్స్ అని ఆ విధంగా రాబోయేదానికి మేము ఏం చేసినట్టు 60 villages అన్ని కూడా సెలెక్ట్ చేసి అన్ని కూడా చేసి ఆయన కూడా స్వామికి ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత సౌనర్ తయారు చేశాం ఇచ్చాం. అప్పుడు ఆ స్టేజ్ మీదేమో నా పేరు ఎత్తున్నారు, గ్రామ సేవలు చేయమన్నాను. ఈ విధంగా గ్రామ సేవలు అన్ని కూడా ఇలా భాస్కర్ రావు అని చెప్పి 5 నిమిషాలు దాని గురించి స్టేజ్ మీద చెప్పారండి. నాకు ఒళ్ళు చెవట్లు పెట్టిపోతుంది, ఒళ్ళు ఊడికిపోతున్నా, నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆరోగ్యానికి గాని ఆర్థికంగా గాని దేనికి లెక్క పెట్టకుండా అతను ఆ విధంగా ముందుకెళ్లి వారం వారం సంస్థలకు వెళ్లి సంస్థల పని మీద ఈ విధంగా అన్ని చేస్తున్నాడు. చాలా ఆదర్శంగా ఉంది. ఆ తెల్లవారి ఏ 1:00 or 2:00 సోమవారం ఆదివారం చేరతాడు, అన్ని క్లియర్ గా చూసినట్టే. ఆ టేబుల్ మీద ఏమి ఉంటే అది తినేసేసి పడుకుంటాడు. మరి అందరూ ఆ విధంగా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను అని చెప్పి ఈ సందర్భంగా నాకు ఉత్సాహం వచ్చింది. ఏమిటంటే ఈ 1 lakh చెక్ నేను ఇస్తున్నాను, అతను స్టేజ్ మీదకి వచ్చి దాన్ని తీసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. గ్రామ సేవలకు దానికి ఉపయోగపడుతున్నాను. ఇంకా నాకు ఒళ్ళంతా దడ ఆయాసం చవట్లో. అప్పుడు ఇంక
వ్యాన్ కూడా ఇచ్చారు.
తర్వాత వ్యాన్ ఇచ్చారు. అయిన తర్వాత అప్పుడు NMDC చైర్మన్ వేణుగోపాల్లో గారు అప్పుడు ఆయన స్టేట్ ప్రెసిడెంట్. సరే నేను వెళ్ళకపోతే ఆలోచిస్తున్నా ఎట్ట వెళ్ళదే అని ఏం తీసుకోవాలని అసలు కంప్లీట్ బ్లాంక్ అయిపోయింది బుర్ర. సరే పాప ఆయనే దగ్గరుండి తీసుకెళ్లారు, పాద నమస్కారం చేసుకున్నాను, చెక్కిచ్చాను, సేవకు వచ్చేసాను, చుట్టూ అంతా చుట్టుముట్టారు అయిపోయింది. అక్కడి నుంచి నెక్స్ట్ డే మొదలు తక్కిన ఆర్గనైజేషన్స్ వాళ్ళంతా ఈవెన్ ఇందులాల్ షాడ్ ఆల్సో డెవల్నో దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ప్రెసెంటెడ్ ఆయన కూడా తెలియదు ఇది చేయడం ఇంటర్నేషనల్ చేయరు కదా. అప్పటికప్పుడు అనుకున్నా ఏంటో మరి భగవంతుడు లేలా ఏం చెప్తాం మిస్టర్ అండి గాడ్స్ వేస్ ఆర్ మిస్టీరియస్. తర్వాత నెక్స్ట్ డే నేను ఆ చెక్కు పుచ్చుకుని వరండాలు కూర్చున్నా, స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి చెక్కు స్వామి దగ్గరే ఉంచుండే అవసరం వచ్చినప్పుడు నేను తీసుకుంటాను అన్నాను. లేదు లేదు 10 మంది ముందు నేను ఇవ్వటం కారణం ఏంటంటే అందరికి కూడా ఈ రకంగా అన్ని కూడా చేస్తారు బాగా ఉంటుందని చెప్పి నేను ఇవ్వాలని ఇచ్చాను. అది కాకుండా ఆ రకమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉంటాం భగవంతుడికి ఉంటాం అది కూడా ఒక విశేషమే.
ఆహా, భక్తుల గాథలు వింటూ ఉంటే భగవంతుని గొప్పతనం ఎంత విశదంగా మనకి కనిపిస్తుందో చూసారా. ఆ నిస్వార్థమైన సేవ ఎప్పుడైతే భాస్కర్ రావు గారు చేస్తున్నారో ఎక్కడో దూరంగా అమలాపురం, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఆయన సేవలు చేస్తూ ఉంటే ఇక్కడ స్వామి ఆ నిస్వార్థ సేవను గుర్తించి తన ప్రేమను ఏ విధంగా వ్యక్తపరిచారో, భక్తులు అది చూసి ఆ ప్రోత్సాహం పొంది వాళ్లు కూడా ఇలాంటి నిస్వార్థమైన సేవ చేస్తారని స్వామి ఆయనకి ప్రేమ కురిపించారు ఆయనపైన. ఈ కలియుగంలో ఇలాంటి భక్తులు మనం ఎంతో మందిని చూడగలం. అది కూడా మన సత్యసాయినాథుని అవతార ఉద్యమంలో ఎంతో మంది తమ జీవితాలను స్వామి సేవకై సమర్పించిన వారు మనం ఎంతో మందిని మనం చూడగలం. ఇలా మనం చూస్తూ ఉంటే త్రేతాయుగంలో శ్రీరాముడి చెంత ఉన్న మన లక్ష్మణుడు ఏమాత్రం తక్కువ కాదండి. అందుకే శ్రీరాముడు చివర్లో చెప్తాడు, నాకు పాపం లక్ష్మణుడు మూర్చపోయిన తర్వాత ఎలాగన్నా సరే లక్ష్మణుణ్ణి రక్షించాలి అని హనుమంతుణ్ణి అక్కడ ఉన్నవారందర్నీ రాముడు కోరతాడు. ఎందుకంటే సీతలాంటి పత్ని నాకు దొరుకుతుంది, కౌశల్య లాంటి తల్లి దొరుకుతుంది, దశరథుడు లాంటి తండ్రి కూడా దొరుకుతాడు, కాని లక్ష్మణుడు లాంటి తమ్ముడు నాకు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే లక్ష్మణుడు తనకంటూ ఏమీ ఉంచుకోలేదు, ప్రతిదీ భగవత్ ప్రీత్యార్థం చేశాడు. ఒకసారి చిత్రకూట పర్వతంలో చిత్రకూటం అరణ్యవాసం అవుతున్నప్పుడు పాపం శ్రీరాముడు ఒక కుటీరం కట్టుకోవాలనుకున్నారంట రాముడు సీత. దానికి ఒక మంచి స్థలాన్ని నువ్వే ఎంచు, నీకిష్టమైనది నువ్వే ఎంచు అని పంచవటిలో లక్ష్మణుణ్ణి శ్రీరాముడు చెప్తే లక్ష్మణుడు చాలా బాధపడిపోయి, శ్రీరాముడు ఎందుకు అన్నయ్య ఇట్లాగా మీరు మాట్లాడుతున్నారు, నేనేం తప్పు చేశాను అని పాపం శ్రీరాముడు అడుగుతాడంట. నేనేం తప్పుగా అనలేదే అని శ్రీరాముడు చెప్పేసరికి లక్ష్మణుడంటాడు, నాది అంటూ ఏవీ లేదు, నీ ఆజ్ఞే నా ప్రాణం అని లక్ష్మణుడు చెప్తాడు చూడండి. అప్పుడు మనకు అర్థమవుతుంది లక్ష్మణుడు తాలూకు శరణాగతి తత్వం ఏ విధంగా ఉన్నదో. అందుకే అంత ప్రీతిపాత్రుడయ్యాడు మన లక్ష్మణుడు శ్రీరామచంద్ర ప్రభువుకి. అదేవిధంగా ఎంతో మంది లక్ష్మణుడు ఈ విధంగా భాస్కర్రావు గారి రూపంలో సత్యసాయి భగవాను సత్యసాయి రాముడి సేవను గావిస్తున్నారు. మరి ఆనాడు జటాయువు ఏ కోరిక లేకుండా, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా సీతను కాపాడే నిమిత్తమై తన ప్రాణాల చేతం త్యాగం చేశారు కదా. మరి అప్పుడు తన జీవితంలో ఊహించలేనటువంటి సదవకాశం, ఆ మహద్భాగ్యాన్ని శ్రీరాముని చేతిని శ్రీరాముని ఒడిలో తన చివరి శ్వాసను విడిచిపెట్టడం జటాయువు చేసుకున్న మహద్భాగ్యం. ఆ జటాయువు సంగతి చెప్పుకుంటూ ఉంటే నాకు అనుకోకుండా ఒక మంచి సంఘటన గుర్తొచ్చింది. ఒకసారి స్వామి పిల్లలందరినీ తీసుకుని హార్స్లీ హిల్స్కి ఒక ట్రిప్కు వెళ్లారంట. వెళ్లినప్పుడు ఆ కొండల మీద వాళ్ళకి ఒక బంగ్లా అరేంజ్ చేసి పిల్లలందరూ స్వామితో పాటు చక్కగా హాయిగా ఉన్నారు ఒక వారం రోజుల పాటు. పాపం ఆ వారం రోజులు స్వామి ఉన్న అన్ని రోజులకి స్వామి కోసము, పిల్లల కోసము, అందరి కోసం పాపం ఒక దున్నపోతు కింద నుంచి, కొండ కింద నుంచి పైదాకా ప్రతిరోజు నీరు మోసుకుంటూ వచ్చేదంట. ఆ జంతువు యొక్క ఆ ఎఫర్ట్, ఆ ప్రయత్నాలు ఎవరు గుర్తిస్తారండి? సాక్షాత్తు భగవంతుడు తప్ప. సరే ట్రిప్ అయిపోయింది, స్టూడెంట్స్ అంతా బస్సులు ఎక్కేశారు రెడీగా స్వామితో పాటు తిరుగు ప్రయాణం చేయటానికి. ఎవరూ ఊహించని విధంగా అందరూ రెడీ అయ్యే సమయంలో స్వామి అనుకోకుండా కారు దిగి టకటకటకటకమని నడుచుకుంటూ ఆ బంగ్లా వెనక్కి వెళ్లారు. వెనక్కి వెళ్లి ఏంటి స్వామి బంగ్లా వెనక్కి వెళ్లారని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారట. అప్పుడు స్వామి ఎంతో ఆనందంగా తిరిగి వచ్చి చెప్పారట, అక్కడ వెనకతలా ఆ దొడ్లోని దున్నపోతున్నది, ఆ దున్నపోతు పాపం ఈ వారం రోజులు మనం ఉన్నన్ని రోజులు కింద నుంచి పైకి ఎంతో కష్టపడి నీళ్లను మోసుకొనిచ్చింది, దానికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఎంతో నిస్వార్థంగా అది చేసిన ఆ సేవకి నేను ప్రేమను చూపించడానికి దాని దగ్గరికి వెళ్లాను అని. చూశారా, మానవ మాత్రులకే కాదు భగవంతుని ప్రేమ అపరిమితం. అందరికీ ఇందాక మనం అనుకున్నాం కదా మొట్టమొదట్లో అన్కండీషనల్ లవ్ భగవంతుడిది. కానీ మనం మన మనస్సులను మన హృదయాలను ఎంత విశాలం గావించుకుంటామో, ఈ భగవంతుడు చెప్పిన ఈ లక్షణాలను అలవర్చుకుంటామో, ఆ పాత్ర ఆ పెద్దదవుతూ ఉంటుంది. తద్వారా భగవంతుని ప్రేమ మనలో చేరి ఇంకా విశాలంగా ఇంకా ప్రేమగా మనం తయారవుతూ ఉంటాం. తరువాత ఈ అనపేక్ష ఏ విధంగా మనం జీవితంలో అలవర్చుకోవచ్చో స్వామి చెప్పగా ఒకసారి విందాం. ఆ తర్వాత మరొక చక్కని అనుభవాన్ని తెలుసుకుందాం.
కనుక అనపేక్ష కలిగినటువంటి వాడికి భగవంతుడు ప్రేమిస్తుంటాడంటే ఈ అనపేక్ష ఎట్లు లభిస్తుంది? సర్వధర్మములు సర్వకర్మములు భగవత్ప్రీత్యర్థం చేసినప్పుడు ఇవి కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి. అన్నీ అపేక్ష రహితమైనటువంటివి అవుతాయి. కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు, సర్వాపేక్షను కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి, సర్వకర్మలు కూడాను భగవత్ప్రీత్యర్థంగా భావించాలి. అప్పుడే అనపేక్ష అనేటువంటి పేరునకు సార్థకమైన అర్థం చేరుతుంది. కనుక ఈ అనపేక్ష కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ప్రీత్యర్థంగా చేసినప్పుడు అట్టివాణిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
ఎంత సింపుల్ గా చెప్పారు స్వామి. మనం చేసే పని మీద ఏమాత్రం మనకి దాని ఫలితం మీద ఆశించకుండా ఉంటే, దానితో పాటుగా మనం చేసే ప్రతి కర్మను భగవత్ప్రీత్యార్థంగా భగవంతునికి భగవదర్పితంగా మనం ఎప్పుడైతే చేస్తామో అది భగవంతునికి ఎంతో ప్రీతి కలిగిస్తుందని చెప్తారు. ఇటీవల స్వామి బృందావనంలో చదువుకునే ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఒకళ్ళు ప్రశాంతలయం రావడం జరిగింది. ఆయన శ్రీ రమేష్ గారిని స్వామితో ఆ రోజు అనుభవాలు ఆయన పంచుకుంటూ, ఫస్ట్ ఇయర్లో స్వామి ఎంతో దగ్గరగా ఉండేవారు మాకు, ఆ ఒక్క ప్రోత్సాహం వల్ల రెండో సంవత్సరం వచ్చేసరికి జూనియర్స్ కి ఎంతో అవకాశం దక్కాలని వాళ్లంతా కిచెన్లో ఎంతో నిస్వార్థంగా ఎంతో ఎనర్జెటిక్ గా పనిచేసేవాళ్లు. వాళ్లెప్పుడూ మేం స్వామి ముందరకే పోవాలి అన్న ఆలోచన ఎప్పుడూ ఉండేది కాదు. ఎందుకంటే స్వామి కార్యక్రమం వాళ్లకి మొట్టమొదటి ధ్యేయం. అలాగా స్వామి ఎప్పటికప్పుడు వాళ్ళని వచ్చి వాళ్లతో మాట్లాడుతూ వాళ్లని అనుగ్రహిస్తూ ఉండేవారని చెప్పేవారు. చూశారా, మనం చేసే ఏ చిన్న పని కూడా స్వామి దృష్టికి రాకుండా పోదు. మరి శ్రీ కొమ్మారెడ్డి భాస్కర్రావు గారి పత్ని అయిన శ్రీమతి వసుమతీదేవి గారు తమ సేవా తత్పరతతో స్వామిని ఏ విధంగా ఆకర్షింపజేసి, చూడండి గజేంద్రుడు అట్లా గరిచినప్పుడు విష్ణుమూర్తి అన్నీ వదులుకొని అట్లా పరిగెట్టుకుంచి వచ్చాడు, ప్రహ్లాదుడిని రక్షించడానికి పరిగెట్టుకుంటూ వచ్చాడు నారాయణమూర్తి. మరి ఈ కలియుగంలో కూడా అలాంటి భక్తులు లేకపోలేరు. వసుమతీదేవి గారు చేసిన సేవను గుర్తిస్తూ స్వామి ఏం చేశారో ఒకసారి వింటే మనకి ఒళ్లు పులకరిస్తుంది. ఇంకా సేవ చేయాలి నిస్వార్థంగా, సర్వకర్మలు భగవత్ప్రీత్యార్థంగా చేయాలి అన్న కోరిక ఇంకా దృఢమవుతుంది మన మనస్సులో. మరి వసుమతి గారి తమ అనుభవాన్ని ఏ విధంగా చెప్తారో విందామా.
స్వామి ఎప్పటికప్పుడు ఎట్లా అంటే, నన్ను వెన్నంటి ఎక్కడ నాకు అపజయం అనేది కలక్కోకుండా తన తానే ఇన్వాల్వ్ అయ్యి నా జయానికి కారణం అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. ఒక్కసారి స్వామి 50th బర్త్డే అండి, స్టేట్ ట్రస్ట్ పెట్టారు ఇక్కడ, ఆ ట్రస్ట్ లో నన్ను మెంబర్ గా వేశారు. అందరూ జెంట్స్ అండి, భగవంతం గారు, అమరేంద్ర గారు, పెద్ద పెద్ద వాళ్ళంతా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. నేను క్యాంటీన్ లో ఉన్నానండి. కరుణ్యానంద్ గారిని వెళ్ళి వసుమతిని పిలుస్తురా మీటింగ్ కండక్ట్ పూర్ణచంద్ర ఆటోజం చేస్తున్నాను. అప్పుడు అంటే కరుణ్యానంద్ గారు రూమ్కి వెళ్లారట, రూమ్కి వెళ్తే రూమ్ తాళం పెట్టింది. సరే గౌ వచ్చి స్వామి లేరు రూమ్కి, స్వామి అన్నారట తలకాయ బస్సు దిగుతుంది మెస్కెళ్తుంది, మెస్ నుంచి బస్సు ఎక్కుతుంది, నీకు రూములు ఎక్కడ దొరుకుతుంది, వెళ్ళి మెస్కెళ్ళమన్నారు. క్యాంటీన్ లో నేను ప్లేట్లు దూముతున్నానండి. వచ్చి ఇప్పుడు మన పిలిచారు రమణ రావు గారు, మళ్ళీ కాసేపు రమణ రావు గారు వచ్చారు. ఏంటో అక్కడ మీటింగ్ తర్వాత నువ్వు వంటలు దూముకుంటా కూర్చుంటానంటున్నావు నువ్వు, స్వామిని నేను ఆకాశాలు ఎత్తాలనుకుంటున్నాను అని జోక్ చేస్తా, రండి. సరే ఏంటి, నాకు అసలు ఐడియా లేదండి, మామూలుగా క్యాంటీన్ లో పనిచేస్తున్నాను, అసలు బట్టలు ఏం బాగాలేదు, అందరు మొగారు అని చెప్పి నేను వచ్చి అక్కడ గుమ్మకడ గౌరవ స్వామి వచ్చారు. స్వామి నేను ఒక్కదాన్ని శ్రీని స్వామి, నేను శ్రీనే నీ పక్కన కూర్చుంటాను పద అని చెప్పి అన్ని సీట్లు మార్పించి నా పక్కన స్వామి సీట్ వేసుకుని అప్పుడు ఆ స్టేట్ ట్రస్ట్ నన్ను వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే కలెక్షన్స్ అయ్యి వాటిలో కామ్ గా చాలా బాగా స్వామి హెల్ప్ చేసి స్టేట్ అంతా తిరిగి. నేను అప్పుడు చిన్నపిల్లనండి, నాకు అప్పుడు 75 అంటే స్వామి 50th బర్త్ 75 కదండి. అసలు నేను నా అనుభవంలో మగవాడిని మాట్లాడించి కుంటివాడిని నడిపించినట్టుగా నేను దేనికి పనికిరాని వ్యక్తిని అలాంటి దాన్ని ఇంత షైన్ చేశారు ఇవాళంటే అది నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక స్టోన్ ఉంటుంది రోడ్డు పక్కన పడి ఉంటుంది, దాన్ని మామూలుగా ఎంతో మంది చూస్తారు, కానీ ఒక శిల్పి చూసి దాన్ని ఒక విగ్రహంగా చెక్కాడు. అలా స్వామి చేతిలో నేను పట్టడం వల్ల నేను ఇవాళ ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడే అర్హతను సంపాదించగలిగాను. అది స్వామికి జన్మదిన గ్రాట్యుట్యూడ్. నేను ఎప్పుడు దేనికి దానికి అంటే నాకు స్వార్థం ఇది జరిగితే ఇది బాగుండు ఎప్పుడు ఆలోచించలేదు. ఆయన గాని నేను గాని స్వామి ఇచ్చిన చేయడం వరకే స్వామి ఇది కావాలి అని మన మధ్య భీమరస్యాన్ని చేశారండి 5-6 సంవత్సరాలు. అది చాలా మంది ప్రయత్నాలు చేసుకుంటున్నారు, అసలు మాకు ఆలోచన లేదండి. లాస్ట్ రోజున ఈయన కుక్స్ని దెమ్మనమాట కవర్ పెట్టి ఎందుకు చెప్తున్నానంటే దేనికి ఆశపడి ఉంది, ఇది నా స్పెషల్ క్రేస్, మీరు కూడా కూర్చోవాలని కూర్చోబెట్టారు. మరి మాకు ఫోటోలు లేవండి, నంబర్లు లేవు, ఏళ్ళు నిక్కాదు మేమేంటి, మేము ఎప్పుడు బ్యాక్ కూర్చుంటే మళ్ళీ రత్నాకర్ గారితో ముందు కూర్చోమని వచ్చి అని చెప్పి కోల్పెట్టాను. సూపర్ ఫెసాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ అండి బెంగళూరులో, నేను మామూలుగా లైన్ లో కూర్చున్నానండి. కూర్చుంటే స్వామి అన్నారు, రేపు నువ్వు బెంగళూరు రా, నేను ఎవరిని పిలవట్లేదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది, నిన్ను మాత్రమే పిలుస్తున్నాను, నువ్వు బెంగళూరుకి వచ్చాను. అసలు ఎందుకంటే అలా ప్రతిదానికి ఆయన వెన్నంటూ ఉంటే అభిజయానికి
స్థానం, భగవంతుడి దృష్టి లోపలే ఇవన్నీ జరిగినాయి, అది మన విశ్వాసం, అది ట్రూత్ కూడా, అదే సత్యం.
ముందర కార్యక్రమం ప్రారంభిస్తున్నప్పుడు ఈ అనపేక్ష అనే ఈ క్వాలిటీ గురించి స్వామి చెప్తున్నప్పుడు ఇది మనం జీవితంలో పాటించగలమా అన్న ప్రశ్న తప్పకుండా మన మనసులో మెదిలే ఉంటుంది. దానికి సమాధానం ఈ భక్తుల జీవితాల నుంచి మనం గ్రహించవచ్చు. అందుకే భక్తుల జీవితాలు మనం తిరగవేస్తే అదే భాగవతం అవుతుంది. ఈ సాయి భగవతంలో ఇలాంటి ఘట్టాలు ఎన్నో ఎన్నెన్నో. మరి ఈ ఆధ్యాత్మిక పదంలో మనం పయనించడానికి వేసిన తొలి అడుగు అనపేక్ష, దాని గురించి ఈనాడు మనం తెలుసుకున్నాం. మరి మనకి సమయం ఆసన్నమవుతుంది ముగించడానికి. ఒక చక్కని పాటతో స్వామి చెప్పిన మంచి మాటలను ఆ పాటలో మేళవించి మీకు అందిస్తే ఇంకా హాయిగా ఉంటుంది వినటానికి. ఇంతటితో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ జారి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరి వచ్చేసారి నేను మిమ్మల్ని కలుసుకున్నప్పుడు తరువాత శుచి, అనపేక్ష, శుచిర్దక్ష, ఉదాసీనో గతవ్యత, సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమయప్రియ, రెండవది శుచి, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంతటితో సెలవు. మరి సాయిరాం. ఈ పాట అనంతరం మరికొద్ది క్షణాల్లో మీరు సాయి కులవన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనై ఉండండి. సాయిరాం.
ప్రముఖ క్రమే మనస ప్రముఖ క్రమే మనస ప్రముఖ క్రమే మనస ప్రముఖ క్రమే మనస ప్రముఖ క్రమే
I'm